శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రీ సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పించుకుంటూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యుడు శ్రీ 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 తిదండి శ్రీ రంగరామానుజీయుల స్వామివారు 2001-2002లో ఈ భారతదేశాన్నంతటినీ విస్తృతంగా పర్యటించారు. ఆ సమయంలో స్వామివారిలో కలిగిన విశేష అనుభవాలన్నీ ఓ వ్యాసరూపకంగా మనకి అనుగ్రహించారు. దాన్నే మనం ప్రతిరోజు శ్రవణం చేస్తూ వస్తున్నాం. ఈవేళ 41వ భాగాన్ని గమనిద్దాం. కాశ్యవాహన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలదిం వందే రంగరామానుజం మునిం. నిన్నటి రోజున స్వామివారు సిక్కిం ప్రాంతంలో చేరి అక్కడ ఉన్న విశేషాలు మనకి తెలియజేసి మేము గ్యాంగ్టక్ అనే ప్రాంతానికి చేరుకుంటున్నాం అన్నారు. ఆ తర్వాత వారి ప్రయాణంలో విశేషాలు ఎలాగా తెలియజేశారో ఈనాడు గమనిద్దాం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. సిలిగురి దాటి ఉత్తరంగా కొంత దూరం వెళ్ళగానే ఒక పెద్ద ఘాట్ రూట్ ప్రారంభమయ్యింది. హిమాలయ పర్వతాల తూర్పు శ్రేణి ప్రారంభం ఇక్కడి నుంచే అవుతోంది. సిలిగురి గ్యాంగ్టక్ ఘాట్ రోడ్లో మనస్సుని ఆకట్టుకునే అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు ఎన్నో ఉన్నాయి. యూపీలో చదరపు కిలోమీటర్కి సాంద్రత 471 అయితే ఇక్కడ 57 మాత్రమే. ఇక చలి చూస్తే బాగా వేస్తోంది. సిలిగురికి 114 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది. ఇక్కడి నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని, కాంచనగంగ శిఖరాన్ని చూడవచ్చట. కేవలం అది కూడా ఆకాశ మార్గంలో 160 కిలోమీటర్ల దూరంలో. 160 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఎవరెస్ట్ అయితే దాన్ని చూడాలనుకుంటే మబ్బులు లేని రోజులు మాత్రమే అది సాధ్యమవుతుంది. కానీ మేము వెళ్ళిన రోజు బాగా మబ్బులు మూసేస్తున్నాయి. గ్యాంగ్టక్ నగరం మాకు చాలా బాగా నచ్చింది. నివాసయోగ్యంగా చక్కని నాగరికత, సంస్కృతి, మర్యాద ఉట్టిపడుతున్నటువంటిది ఈ నగరం. బహుశా కాస్ట్లీ అవుతుందేమో కానీ ఆ నగరాన్ని ఎంచుకొని ప్రశాంత జీవనాన్ని గడపవచ్చు. మన నగరాలు చాలా వాటికన్నా అద్భుతంగా ఉంది. ఇక్కడ యాలకులు నల్లగా పెద్దగా ఉంటాయి. చూసి ఆశ్చర్యపోయాం. చాలా చౌక కూడా. సరే, 1 కేజీ కొని తెచ్చుకున్నాం. ఇక కార్పెట్లు వగేరాలన్నీ చాలా అందంగా ఉన్నాయి. నేపాలు, టిబెట్టు దేశాల వారి ప్రభావం చాలా ఉంది ఈ సిక్కిం మీద, ఆధ్యాత్మిక రంగంలో కూడా. మేము చూసిన వాటిలో ఎన్నో స్థలాల్లో బౌద్ధ ఆలయాలు, ఆరామాలు ముఖ్యంగా ప్రధానమైనవి. గోంపా అని, మాన్స్టార్ అని కూడా అంటారు. బౌద్ధ సన్యాసులని లామా అంటారు కదా. ఆ లామాలు వివిధ వయస్సుల వారు ఉన్నారు ఇక్కడ. ఇవన్నీ బౌద్ధాలయాలు. వీటిలో వారే కనిపిస్తూ ఉన్నారు. వీరి బౌద్ధం తాంత్రిక బౌద్ధం. టిబెట్లో శాఖలని అనుసరించి ఇది ఉంటుంది. మనకి తెలిసిన బౌద్ధమతంలోని పదాలు వీరికి తెలియవు. టిబెట్ భాషలో ఉంటాయి. వీరి పదాలు చాలామందికి, లామాలకి హిందీ, ఇంగ్లీష్ కూడా రాకుండా ఉన్నాయి. సిక్కిమీస్ భాష కానీ, కొంతవరకు నేపాలీస్ భాష కానీ వీళ్ళకి తెలుస్తోంది అంతే. ఇక లామాల పని బౌద్ధమత ప్రచారం చేయడమే. వాళ్ళ దుస్తులు కూడా కొంత విచిత్రంగా ఉన్నాయి. మీరందరూ దళైలామా గారి ఫోటో చూసే ఉంటారు కదా, అలాంటి డ్రెస్సే ఈ లామాలందరూ ధరించి ఉన్నారు. ఇక్కడ సిక్కిం రాజన్ ఉన్నప్పుడు, అధికారంలో ఆయన ఉన్నప్పుడు ప్రతి కుటుంబంలో నుంచి ఒక అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ బౌద్ధ ఆరామాలకి చిన్న వయసులో ఉన్నప్పుడే సమర్పించి తీరాలి అని ఒక నియమం పెట్టాడట. ఇక వాళ్ళకి వివాహాలు ఉండవు. ఇప్పటికీ అదే నియమం. రాజశాసనం లేకపోయినా చాలా వరకు కొనసాగుతూ ఉందట. మేము చూసిన 4-5 బౌద్ధ ఆరామాల్లో చిన్న చిన్న లామాలని చాలామందిని చూశాం. పాపం అమాయకంగా ఆడుకుంటున్నారు వారు. ఆ చిన్ని లామాలను చూసి జారిపడ్డాం. మరి సంతోషించాలో జారిపడాలో కూడా తెలియలేదు. వాళ్ళకి తమ తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియకుండా పోతోంది పాపం. మరీ చిన్నతనంలో వచ్చేస్తారు కదా తల్లిదండ్రులని కలవడానికి, పెద్దగా అభ్యంతరం చెప్పడం లేదు ఈ మధ్య అని మా గైడు నాకు కొంత సర్ది చెప్పాడు. ఆడపిల్లల బౌద్ధారామాలు వేరు, మగపిల్లల బౌద్ధారామాలు వేరుగా కూడా ఉన్నాయి. సిక్కిం అసెంబ్లీ భలే చూడముచ్చటగా ఉంది. ఇదొక బుల్లి భవనం, 32 మంది ఎమ్మెల్యేలు. మన సాధారణ క్లాస్ రూమ్ అంతా చాలు వాళ్ళ అసెంబ్లీ సమావేశాలకి. వీరి బౌద్ధ ఆరామాల్లో బుద్ధుని విగ్రహాలు చాలా బాగున్నాయి. పెద్ద పెద్ద విగ్రహాలు వజ్రాలు రత్నాలతో అలంకరించి ఉన్నాయి. లెక్కలేనంత మంది దేవతలు వాళ్ళకి. ఆ విగ్రహాలు కూడా ఉన్నాయి. పూర్వకాలం మన ప్రాంతాల్లో నూతుల్లోంచి నీరు తోడుకోవాలంటే కప్పీలు, పుల్లీలు అంటాం, కర్రతో చేసినవి పొడుగ్గా స్థూపాకారంగా ఉండేవి. గుర్తుందా మీకు? మరి తాడు లాగుతూ ఉంటే గిర గిర అని శబ్దం వస్తూ ఉండేవి. ఒక అడుగు పొడవు, 4 అంగుళాల వ్యాసం ఉండేవి సాధారణంగా. ఇదిగో అలాంటి కప్పీలని ప్రతి ఆలయంలో 100ల కొద్దీ ప్రాంగణంలో నిలువుగా ప్రహరీ గోడకి అమర్చి ఉంటారు. ఇక్కడ వాటి మీద ఏదో మంత్రం టిబెట్ భాషలో వ్రాసి ఉంటుంది. ఆలయాన్ని ప్రదక్షిణ చేస్తూ ఆ కప్పీలన్నింటినీ చేత్తో తిప్పుకుంటూ పెడతారు భక్తులు. అవి గిరగిరగిర తిరుగుతూ ఉంటే తమ పాపాలు పోతాయట. ఎంతసేపు తిప్పితే లేదా ఎంతసేపు అవి తిరిగితే అన్ని పాపాలు పోతూనే ఉంటాయట. ఇక మోడర్న్గా ఉన్న మన భక్తులు వాటికి చిన్న మోటారు బిగించేసి ప్రత్యేకంగా తిప్పుకుంటున్నారు. ప్రవహించే జలపాతం మధ్యని ఒక కప్పీని తమ పూర్వీకుల పేరుతో నిర్మించి జలపాత వేగానికి అవి తిరిగేటట్లుగా శాశ్వతంగా పాపాలన్నీ పోగొట్టుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారు మరికొంతమంది. ఎన్ని రకాల విశ్వాసాలు అని ఆశ్చర్యం కలిగింది మాకు. మిలిటరీ వారు నిర్వహిస్తున్న ఆంజనేయ స్వామి ఆలయం బాగుంది. ఈ గ్యాంగ్టక్ పొలిమేరల్లో మాకు కనిపించింది. హిమాలయాలని దగ్గరగా చూడాలంటే ట్రెక్కింగ్ పర్వతారోహణ క్లాసుల్లో పాల్గొని శిక్షణ పొంది చూడవచ్చు. టెన్సింగ్ నార్కే ఓ ఇక్కడి వాడే. ఇలా ఒక రోజంతా సిక్కిం రాష్ట్రంలో పర్యటించి సిలిగురి తిరిగి వచ్చేసాం. ఇక డార్జిలింగ్ గురించి మీకు చెప్పాలి. ఇదిగో మేమిప్పుడు వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ దగ్గరికి వచ్చాం. ప్రకృతి సౌందర్య వీక్షణకి తప్ప ఇంకా ఏ అవసరమూ లేదు. దీన్ని చూడడానికి నేను రాను, మీరు వెళ్ళండి అన్న మా స్నేహితులతో. వారు నాకు కోపం వచ్చిందేమో అని చిన్నబోయి కూర్చుని అలా ఉండేసరికి ఇక తప్పనిసరి నేను కూడా బయలుదేరా. అనుకున్నట్లుగానే చాలా నిరాశతో ఒక గంట కూడా గడపకుండా తిరిగి వచ్చేసాం. ప్రకృతి సౌందర్యం కూడా ఘాట్ రోడ్లోనే తప్పితే డార్జిలింగ్ టౌన్లో చాలా చిరాకు అనిపించింది. కాస్త చలిగా ఉంది. నేపాల్ బార్డర్కి చాలా దగ్గర. టాయ్ ట్రైన్ కాస్త సరదాగా కాసేపు చూసాం అంతే. డార్జిలింగ్ వెడదామని సిద్ధపడే వారందరికీ టికెట్లు క్యాన్సిలేషన్స్ మన సొంత ఖర్చులతో చేయిద్దామని నిర్ణయించుకొని నవ్వుకున్నాం మేము. ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న మిరిక్, కలింపాంగ్ లాంటివి ఇక మనకు అవసరం లేదని విడిచిపెట్టేశాం. మర్నాడు సిలిగిరి నుంచి మరింత తూర్పుగా బయలుదేరుతూ భూటాన్ బార్డర్కి దగ్గరగా ప్రయాణం చేస్తూ అస్సాంలో ప్రవేశించి గౌహతికి చేరుకున్నాము ఆ రాత్రికి. ఇక సెవెన్ సిస్టర్స్ దీని గురించి చెప్పాలి. ఆ విషయాలని స్వామివారు తమ గ్రంథంలో ఎలా అనుగ్రహించారో మనం ఆ విషయాలని రేపు అస్సాం, గౌహతి, ఈ సెవెన్ సిస్టర్స్ ఈ విషయాలన్నింటినీ రేపటి రోజున తెలుసుకుందాం. అడియేన్ రామానుజదాసః కులశేఖరాళ్ వారు, హైదరాబాదు.